karşılığına yani bunlar bir takım deniz kalma usulleri onu అర్చన కూడదండి, అర్చన కూడదండి, ఇచ్చేయాలండి, అది తీసుకోండి, మీరు ఇచ్చేస్తున్నారా అండి. కానీ వాళ్ళు ఎవరు నాకు రెస్టారెంట్ లేదు తమాష. ఇదేంటిది పెద్ద శిక్ష? మన జ్ఞానము ఏదైతే ఎదుటి వాడికి ఉపయోగపడలేదో అది కూడా శిక్ష. ఎవరికి? ఇద్దరికి. వీడికి శిక్ష, వాడికి శిక్ష, చెప్పిన వాడికి శిక్ష, చెప్పిన వాడికి శిక్ష. నా దగ్గర ఒక హార్ట్ పేషెంట్ వచ్చాడు. అంటే సూపర్ ఫిల్డ్ అయినా అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యన్నారు. వాళ్ళు చెప్పారు వచ్చాడు. వాడు మూడేళ్ళ వరకు మీకు మందులు అది వస్తలేదు, ఏదైనా అసలు అది ఎక్కువ తక్కువ అయితే లేకుండా మూడేళ్ళ తర్వాత చూద్దాం. మూడేళ్ళ వరకు అసలు నువ్వు మా జోలికి రావక్కర్లేదు అసలు. ఇంటికి వచ్చేసాక పక్కింటి వాడు చెప్పాడు హాస్పిటల్ నెగ్లెక్ట్ చేసుకోబెట్టా అని. పక్కింటి వాడు చెప్పాడంటే వాడు ఏదో పెద్ద డాక్టర్ అని ఏం చూస్తానంటే రిక్షాలు తీసుకుంటారండి, మూడు రిక్షాలు ఉన్నాయి. ఆ రిక్షాలు ఇంకో పక్కన రిషన్ కుటుంబం శిక్ష రిక్షా సరిపోయి కూర్చోన్నమాట. ఆ రిషన్ కుటుంబం కనుక వాళ్ళు చెప్పారు హాస్పిటల్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఇప్పటికొచ్చే డాక్టర్లు అలాగే చెప్తారు. మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు గుంటూరులో తీసుకురాని గుంటూరు నుంచి ఫోన్ చేశారు. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే జస్ట్ 30,000 అవుతుంది, నేను వెళ్ళి మీకోసం కన్సల్ట్ చేస్తాను, 19,999 రూపాయలు 99,000 తీసుకుంటాను. అందరూ మన కోసం కన్సెషన్స్ ఇస్తూ ఉంటారు బిజినెస్ సమాజం. వాళ్ళకి మనకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఉంటూ ప్రతి వాడు మీకోసమే కన్సెషన్ ఇస్తారు, 10,000 అడగండి. భావాలు కూడా అర్థం చేసుకున్నా వాక్యంలో మనం ఎలా ఇరుక్కుపోతాం. ఇది చెప్పిన వాదార్థాలు ఇవి సంతృప్తో అర్థానికి మీ మనసులో ఉన్న ఉద్దేశానికి లింక్ లేదు. ఆ లింక్ పెట్టుకోవటమే ఒక ధర్మం. నిజమైన ధర్మం ఏంటి అంటే మాట విడిపోవటం అనేది ఒక పెట్టుకుంటాం. అంతేకా మళ్ళా వాడు ఫోన్ చేసి నన్ను అడిగారు అది ఏం చేయాలి మాస్టర్ అని. ఆపరేషన్ ఏం చేస్తున్నాను అదేంటి మాస్టర్, మీరే వద్దన్నారు కదా. నేను వద్దన్నానయ్యా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపించాను నేను. వాళ్ళు అవుతున్నారు కానీ మీకు పక్కింటి రిక్షా తోలేవాడు చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సో హీజ్ ద బెటర్ డాక్టర్. మనం అలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నాం చూడండి. డాక్టర్ సలహాలు పాటిస్తున్నాం, పక్కింటి వాళ్ళ సలహాలు పాటిస్తున్నాం. అంటే ఇది శిక్ష. ఎందుకు శిక్ష అనేది వేదాల్లో వేదాంగంలో ఏ యాంగిల్లో వాడు వాడాడో అది అర్థం చేసుకోండి. శిక్ష అంటే మనం అనుకునేటటువంటి శిక్ష గురించి మాట్లాడలేదు వాడు. అర్థమవుతుంది కదా. మనం నేర్చుకోవాలి ఏంటి వ్యాకరణం చెప్పండి. రైతుకి తెలియదు అన్నీ చెప్తున్నా. ఆ దృష్టిలో చాలా జాగ్రత్త చదువుతున్నారు మీరందరూ. ప్రతి వాళ్ళకి గుర్తుంటే లేదు, ఇదే వాళ్ళకి గుర్తుంటే లేదు, ఇదంతా చెప్పండి అని చెప్పేవాడు అర్థం తెలియదు. మీరు అది కరెక్ట్ ఏదో కాదు, నేను లింక్ పెట్టేస్తా, లింక్ పెట్టేసాక వ్యాకరణం వ్యాపించట. ఏదైనా ఒక వస్తువు మీరు కట్టాలి అంటే ఇప్పుడు 7 అంతస్తుల ముందు కట్టాలి అంటే ముందు మీకేం కావాలి? జాగా కావాలి, స్టేజ్ కావాలి. మన శరీరంలో మన భావాలను దాన్ని కూడా అర్థమయం చేసి చెప్పడానికి చేయడానికి కూడా ఒక విశేషమైనటువంటి స్టేజ్ ఉంది. గుహ మూడు ఆ నోటులో కనుక నేను నర్సరీ లాగా బీజాలు నోటులో పెడితే నోరు అనేటటువంటి ఆకాశంలో జాగ్రత్త తీసుకోండి. నోరు అనేటటువంటి ఆకాశంలో నోటి ద్వారా బహిరాకాశంలో కాదు. ఆధ్యాత్మిక దేవతంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంతం జరిగి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళింది బయటకు వస్తుంది. శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు, మట్టి తిన్నావా అని ఇష్టం అడిగింది. ఏం కనిపించే అక్కడ నోట్ తెరిచి చూపిస్తే ప్రపంచం అంతా బద్నామించడంలోనే కనిపించు. మనం నోరుతరం రోజు సినిమా డాక్టర్లో ఇలా చేపెట్టుకుంటా అంటే ఎందుకు ఏం కనిపిస్తుందో అని ఏం వాసన ఒకటో అడుగు వెళ్తుందో నిరాధార కోసం చాలా డేంజర్ వచ్చింది. Yani kışların onu da ısırıyor olacaklar. Patanı boğuları. Ramur'u nur tetiyordu sari. Kusurla devirci. Kanal kodutu Ramana Mahabharatalı. Kani anlılarla vyakaranani manam pettikona. Vyakaranani doşanı vente ardına o. Kirlimle uçuruz vente doşanı vente. Neyi loydu bilimle uçuruz vente doşanı unna yen tapalı duydu. రకరకాల మహత్వము రకరకాలు దోషిస్తున్నటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వ్యాకరణ సంబంధమైనటువంటి దోషాలు వేదాలలో కనుక చూస్తే సంస్కృతానికి సంబంధించినటువంటి వ్యాకరణ సంబంధమైన దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాళిదాసు భోజరా వ్యాస్థానంలో సిద్ధగాలు ఉండేవి. ఈ సంస్కృతం మీద దాని మీద ఆధారితమైన వాళ్ళు ఒకరోజు ప్రయాణించారు వేదాన్ని కరెక్ట్ చేస్తారు. చాలా తప్పుడున్న వేదాల్లో వ్యాకరణ సంబంధమైనటువంటి దోషాలు అంటే సో వ్యాకరణాలు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా అని ఆ పండిత సభలో ఒక శుకము వచ్చి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ వయస్సును యాజ్ ఇట్ ఈజ్ రిప్రొడ్యూస్ చేయగలిగేటువంటి ఎవరికి శుకంకే ఉంది పిట్టకే ఉంది. ఇంకా పక్షులు అంత గొప్పగా మనం ఏమంటే తిరిగి అనే కలుగుతుంది మీరు దానికి అంత కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే. అంతట ఈ వ్యాకరణం అనేది సింబాలిక్ గా సుఖముతో పోలిస్తారు. ఎందుకంటే మనం చేసేటటువంటి వ్యాకరణం ఎలాంటి వ్యాకరణం వాడేదో చెప్తారు ఇలాగే అన్నది ఇదే కరెక్ట్. దాన్ని యాజిటీస్ గా మనం ఉపయోగించేస్తున్నాం, దాన్ని మాడిఫై చేసేయండి. అప్పుడు ఆ పండిత సభలో అడిగారు, నువ్వు చూస్తున్నావు కదా ఆ శుకం చదువుతుంది, నీకు ఎన్ని రకాల వ్యాకరణాలు తెలుసుకోండి. అంటే ఐదు రకాల వ్యాకరణాలు తెలుసు అంటే ఒక తొమ్మిది రకాలైనటువంటి వ్యాకరణాలు ఉన్నాయి నీకు తెలుసా అని అడిగింది. ఇదంతా తకాడాలే, నేను ఇక్కడ ఎక్కడ చదవలేదు, ఎక్కడో తీసులో ఉన్నది నీకు తిరిగి అందిస్తున్నా చెప్పే కదా ఉందా కూడా శిక్ష. ఇప్పుడు సిగ్గు పడుతుంది కాళిదాసు వాళ్ళు అవుతుంది. ఇంకా నాలుగు రకాలైనటువంటి వ్యాకరణాల పేర్లే మనకు తెలియదు కదా. వేదాన్ని మనం ఏం కరెక్ట్ చేస్తాం, వేదాలని మనం కరెక్ట్ చేయలేము అది కూడా గుర్తుంచుకోండి. వేదాలని పాటించాల్సిందే తప్ప వేదాల్లో తప్పు ఉంది అని అనిపించినా మీకు ప్రశ్నే లేదు అని చెప్పేది అందుకే. నిత్య నూతన శాశ్వత సత్య సత్యాలు ఇంకా ఆ చూపిని మార్చేదేమే దేశకాల పరిస్థితుల్లో మీకు అది చూపిగా కనిపించకండి. ఈ వ్యాకరణాన్ని నోటి ద్వారా 14 భూమాలు కనిపిస్తున్నాయి ఎంతో అర్థం ఏంటి. మీకు వచ్చేటువంటి బాధలు కానీ మీకు వచ్చినటువంటి ఆవేదనలు కానీ బయట 4 మంది వెతుక్కోండి అని ఈనాడు ప్రపంచంలో అని చెప్పుకుంటున్నాను. వాడి వల్ల ఉందా వీడి వల్ల ఉందా వీడిలా ఉన్నాడు కనుక నేను బాధపడుతున్నాను. వీడిలా ఉంది లేకపోతే నేను చాలా ఆనందంగా ఉంటాను. అది వ్యాకరణం చెట్టుపై జరగాలి. రబ్బర్ చెట్టు అనుకోండి, రబ్బర్ లాగి సాగు కలిగి చెట్టు సాగుతుంది పైకి ఎదగదు మీరు ఎంత లాగినా. ఇప్పుడు ఎదుగుతుంది వేళ్లు లోపలికి వెళ్తే, రూట్స్ ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి వెళ్తుంది. చాలా పైకి ఎత్తగలిగేటటువంటి ఎదగలిగేటటువంటి చెట్టు అయినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి అవకాశము ఆకాశము ముందుకు వెళ్తానికి ఇవ్వకపోతే పనిచేయలేదు. అంచేత నిన్న విశ్వనాథం గారు చెప్తూ మనం తర్వాత చర్చించుకుందాం అన్నారు కదా, కరెక్ట్ గా లేని వాళ్ళకు కూడా ధనాలు ఎందుకు వచ్చేస్తున్నాయని. వాడు ఎలాగో ఆ రూట్స్ లోపలికి వెళ్ళటం నేర్చుకున్నాను. రూట్స్ లోపలికి వెళ్ళటానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే అనుకున్నది తక్షణమే తీసేయడం. 82 నుంచి నేను చెప్తున్నాను స్మార్ట్ స్కూల్ ఇండస్ట్రీలో గుర్తుందా, సూక్ష్మీకరణ సాధన బుక్ ఎప్పుడు ప్రింట్ అయింది, గురువు గారి మన ఫ్రెండ్ తీసింది 19లో ఉంది. అప్పుడు దాని వెనకాతగా 180 పాయింట్స్ ఇచ్చాను, 180 కుటుంబాలు కలిసి ఈ కుటుంబ పరిశ్రమ తయారు చేయాలి అని. మరి ఇప్పుడు 2 రోజుల్లో ఎలా అయిపోయింది అంటే ఏమైంది, 4 సంవత్సరాలు మేము నిద్రపోయి ఇదంతా ఎక్కడ పడాలి బీజాలు లోపల నేను తీసేయాలి అనుకుంటే తక్షణమే మీరు కనుక చేసిస్తే ఆ తర్వాత ఏం అవుతుందో తర్వాత చూసుకోండి. ఇంకొక వ్యాకరణం వచ్చింది కదా, నాలిక. నాలిక అంటే ఏంటి, కావలసినటువంటి అవకాశాన్ని నాలిక ద్వారా మీరు పొందవచ్చు. కొంతమంది సేల్స్ మెన్స్ వస్తారు, వాళ్ళ మీద ఖచ్చితంగా పరిచయం చేస్తారు వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తాడు. ఏం చేయిస్తారు వాళ్ళు? నాలికలే ఉపయోగిస్తారు. మన నాలికలే ఉన్నాయి. పిల్లలు ఒకసారి మన మాట వెళ్ళి ఎవడో మన మాట వెళ్ళి మనమే మన మాట విని ఉపయోగించాలి. మనం అనుకుంటాం పొద్దున్న ఐదు ఎంత లేవాలని ఒకటో తారీఖు నుంచి నా ప్రయత్నం మీతో పాటు కూర్చోవాలి. నా నాలిక నా మాట వింటే యాక్ట్ అయితే ఆలోచన కూడా యాక్ట్ రికవర్ శుద్ధి అని చెప్పి ఏది ఆలోచిస్తావో అదే మాట్లాడు. ఏం మాట్లాడతావో అదే చెయ్యి. మహాత్ములకి మామూలు వ్యక్తులకి తేడా ఉంటే ఆలోచించింది చేస్తారు, చెప్పింది చెయ్యరు. ఆలోచించింది చెప్తారు, చెప్పిందే చేస్తారు. ఇదే రెండు రకాలైనటువంటి మనుషులు, మూడో రకాలైనటువంటి మనుషులు లేరు. నడకటైనటువంటి మనుషులు అందరూ ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, భాగ్యవంతుడే, భగవంతుని చూడగలిగిన వాళ్ళే, వాడి యొక్క లక్షణాలు పొందగలిగిన వాళ్ళే. ఈ రకం మనుషులు ఉన్నారే వాళ్ళందరూ కూడా అంతే. తర్వాత అందరూ జ్యోతిషులు కన్ను అనటము చూడటము సృష్టించటమే అని కూడా అర్థం ఉంది. ఇక కన్ను ద్వారా సృష్టి ఎలా జరుగుతుంది అన్నది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి కన్ను యొక్క వివేచన మీకు అర్థం కావాలి. కన్ను ద్వారా మీరు చూస్తున్నది ఎక్కడ అన్నది చాలా ముఖ్యమైనది. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఈ రంగు దట్టేస్తున్నారు, వీళ్ళు ఆ రంగు దట్టేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ చుట్టూ ఎన్ని రకాల అనుకుంటున్నాయి, ఎన్ని అక్కడ మావిడాకులు ఎండిపోతున్నాయి, ఇక్కడ మాట్లాడుతూ వేలాడుతున్నాయి, కొంత నాకు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ పడుతున్నాయి వీటి బొమ్మంతా కూడా కన్ను యొక్క మరి అంత చిన్న కన్ను కాకుండా అన్ని రకాల బొమ్మలు ఒకేసారి పెడితే ఇది వేరువేరుగా నేను చూడగలుగుతున్న ప్రాసెస్ బయట జరుగుతుందా లోపల జరుగుతుందా జాగ్రత్త. తను ఇక్కడ కూర్చున్నాడు, ఆయన రెండు అడుగులు అనుకాట కూర్చున్నాడు. దానికి ఒకటి అడుగులు అనుకాకుండా ఒకటి ఉంది, దానికి అడుగు అనుకాకుండా అరాజు ఉంది, దాని వెనకాల చెట్లు ఎన్ని ఆకులు, ప్రతి ఆకులు నేను చూడగలుగుతున్నాను కదా వేరు వేరు. ఇవన్నీ ఒకేసారి నా రెటీనా మీద పడుతున్నాయా, కనుగొన్న మీద ప్రతి వేరు వేరు టైంలో పడుతుందా, ఒకేసారి పడుతుంది కదా, మీరు కొన్ని వేరుగా ఎలా చూడగలుగుతున్నాను. అది కనుక మీకు అర్థమైపోతే ఏదైనా సృష్టించవచ్చు. మీరు మీరు చేస్తుంది అందులో రహస్యం లేదు. రహస్యం అంటేనే అర్థమైపోతే మీలో జరుగుతోంది, కానీ మీరు లోపలికి చూడటం లేదు. మీరు అంటే అంతర్దృష్టి చేయాలని కూడా మాట్లాడారు. కళ్ళు మూసి కూర్చున్నాను, కళ్ళు మూసి కూర్చుంటే ఏమవుతుంది ధ్యానంలో ఇవే ఆలోచించాలి. అంతేత ఈ సృష్టికి ప్రతి సృష్టి మీరు చేయగలరు ఇచ్చేసి ఇక్కడ చేస్తున్నారు. మీరు ఆ గుణం అక్కడ లేదు, ఇంకేత లేదు అని చెప్తున్నాను అంటే మీ కంటి పాప పనిచేసే మానేసి శిక్షాలు వచ్చాయనుకోండి, మీకేం జరిగించారు? ఉందా లేదా దాని గురించి తర్వాత చర్చించుకోండి. మరి పక్కవాళ్ళ కనిపిస్తాను కదా, మరి నూనె ఏదంటారంటే మాస్తారు. అఖండ మండలాకారం వ్యాప్తం నూనె చరాచరం అందరిలోనూ ఒకే చేతనత్వం ఉంది కనుక మీ చేతనత్వం అది ప్రతిబింబించకపోయినా వాడి చేతనత్వము లోపల అది ప్రతిబింబిస్తుంది. అర్థం చేసుకోండి, అక్కడ లోపల అఖండ మండలాకారం కనుక ప్రపంచంలో ఏ వ్యక్తి మనిషి చేతనత్వం లోపల అది ప్రతిబింబించినా బయట ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ బయట అక్కడ ఏమి యాక్చువల్ గా లేవు. ఎక్కడ జరుగుతుంది మీ గందరగోళం అంతా? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉదాహరణ నేను ఇటు చెప్తాను, నా అటు నుంచి సైకిల్ అలా వెళ్ళింది, ఆ సైకిల్ అక్కడి నుంచి రావటం ఇక్కడ వరకు వెళ్ళటం చూశాను నేను. మనకు చూసిన ఆ బొమ్మలు ఎక్కడ పడుతున్నాయి కంటే పొర మీద పడుతుంది. మరి ఈ దూరాలు, వీడు ఇక్కడి నుంచి చూస్తున్నాడు, వాడు అక్కడి నుంచి చూస్తున్నాడు అనేటువంటి దృష్టి కోణాలలో మార్పు, యాంగిల్ ఆఫ్ విజన్ లో మార్పు ఎక్కడ జరుగుతుంది? అది చూసుకోకుండా బయట వాళ్ళని నేను సైలిస్తాను, బయట నాకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నాయంటే బయట ఎలా సైలిస్తాను? సవరించవలసింది కోణం ఇక్కడ దృష్టికోణం. ఇది అర్థం చేసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బయట ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీ శరీరంలో ఎలా ఉన్నాయో మీరు ఆలోచించుకుని సాధన చేసుకుంటున్నారు కదా. కానీ సాధన యొక్క పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడి నుంచి ఆ గ్రహాన్ని మీరు మార్చగలిగితే మార్చగలరు ఆ గ్రహాల యొక్క స్థితిని. ఎలా మార్చగలం, ఏం మార్చగలం అంటే మీరు ఆ స్థాయికి వస్తే మార్చగలం. ఎందుకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేము అక్కడ. సరిగా చదువుతుంది, మీరు కరెక్ట్ గా సర్వైస్ చేయగలగటం నేర్చుకుంటే తర్వాత వస్తుంది. సరిగా సర్వైస్ తర్వాత ఏమొస్తుంది మాస్టర్ అదే వస్తే, దాని తర్వాత ఏమొస్తే అదే వస్తే. వచ్చేదాని గురించి మా తండ్రి ఉన్నవాడు ఉద్దేశం నా సంగీతం నేర్చడానికి చాలా పాఠం చాలా ఇష్టపడుతుంది. మా నాన్నగారు బాగా పాడతారు. ఆయన మా గాత్ర మాధుర్యానికి పొంగిపోయి ప్రాణ బిడ్డలు అనేది పెద్ద పిలిపించారు. కానీ మా ఉమేష్ మీకు అందరికీ వస్తుంది కదా, నువ్వు నేర్చుకోవాలి సరిగా ఒకరి సాయంత్రం కాదు బాధ బాధ అంటున్నా. నువ్వు గా అంటున్నావు, రీ అంటాం లేదంటే నేను రీ అనే అంటున్నాను. నువ్వు రీ అంటాం లేదు రామకృష్ణ, నువ్వు గా అంటున్నావు అనే ఇంతవరకు నాకు అర్థం కాదు అది. కానీ అందరూ అదే అంటున్నారు, అందరూ కరెక్ట్ అయింది వాళ్ళ శాస్త్రీయత కాదండి. అంటే ఏం చక్కడ మనం చూస్తున్నాం, మనం అనుకుంటున్నాం మనం కరెక్ట్ గా చూస్తున్నాం అని బాధ్యత ఎప్పుడు మార్పు రావాలి అంటే ఖచ్చితంగా నీ దృష్టికోణంలో మార్పు రావాలి. నువ్వు చూసేటటువంటి విధానంలో మార్పు రావాలి. యోగి చూసేటటువంటి విధానం వేరు, మనం చూసేటటువంటి విధానం వేరు. అంతేత యోగ సిద్ధులన్నీ కావాలి అనుకుంటే మీరు పెద్దగా నిజంగా ఏం కష్టపడక్కర్లేదు. చూడటానికి మీరు ఏం కష్టపడుతున్నారు చెప్పండి, నాకు ఏం కష్టపడుతున్నారు చూడటానికి. అన్ని కనిపిస్తూనే ఉన్నాయి, రెండు కనిపిస్తూనే ఉన్నాయి, అవి కనిపిస్తూనే ఉన్నాయి, ఇవి కనిపిస్తూనే ఉన్నాయి, దూరాలు కనిపిస్తూనే ఉన్నాయి, ఎదుటివాడిలో ఉన్నటువంటి దోషాలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి మనకి కదా. వీటిని ఎలాగా మన కన్ను లోపల వేరు వేరు చేసుకుంటూ తెలుసుకునేటటువంటి విద్య అంతర్దృష్టికి వెళ్ళేటటువంటి విద్య జ్యోతిషాలు. అంచేత మనలో నిబిడీకృతమైనటువంటి సంస్కారాలను కూడా అది పట్టుకోగలుగుతుంది జ్యోతిషాస్త్రం. కన్ను, ఈ కన్నుకి ఎక్కడ మనం నింపు పెట్టుకుంటామంటే మణిపూరక చక్రం దగ్గర నింపు పెట్టుకుంటాం, మనం హృదయ స్థానం దగ్గర నింపు పెట్టుకుంటాం, అగ్ని ద్వారా నింపు పెట్టుకుంటాం. చీకట్లో కూడా మనకి కనిపించాలి అంటే చక్కని ఉండాలి, అటుకులకి ప్రతి చీకట్లో మనకి ఏది కనిపించదు. నెక్స్ట్ కంటికి ఏం కనిపించడం లేదు, పారిశుద్ధ్యమే ఉంది. నేను మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళగలను? వాళ్ళు నిరంతరం ఒక శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు. దీపం ఉండక్కర్లే, వెళ్తూ ఉండక్కర్లే. చదువుకుంటే దాటిలో అడ్డంకులు ఉంటే దాన్ని దాటుకుంటూ వెళ్తాం. కానీ వారి గొంతుకు వినిపిస్తూ ఉంటే, వారి శబ్దం మనకి వినిపిస్తూ ఉంటే ఏం చేయగలుగుతాం మనం? కనిపించినటువంటి దిశ కూడా తెలియకపోవచ్చు. మీరు చీకట్లు దిశ ఏం తెలుస్తుంది, మీరు తిరిగి వెళ్తున్నారు, ఉత్తర వెళ్తున్నారు, మీరు ఎటు తిరిగి వెళ్తున్నారు కూడా మీకు తెలియదు. కానీ ఆ శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ శబ్దం దగ్గరికి మీరు ఎలా వెళ్ళగలుగుతారు? మీ కరణాలను ఉపయోగించుకుని ఆ చెవులతో పాటు ఆ శబ్దానికి దూరం వెళ్తున్నావో దగ్గర వెళ్తున్నావో చూసుకుని మనము దగ్గరికి వెళ్ళిపోతాం. అనాహత శబ్దము మన శరీరంలో కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడు యొక్క శబ్దము నిరంతరము ధ్వనిస్తున్నటువంటి ఆ శబ్దము, అది ధ్వనిస్తోంది కనుక సృష్టి ఉంది అది గుర్తుంచుకోండి. ఆ అనాహత శబ్దం ఉందా లేదా? సృష్టి ఉంది కనుక అనాహత శబ్దం ఉందంటే లెక్క ఆ సృష్టి నియమానుసారం జరుగుతూనే ఉంది. ఒక్క మనిషి మాత్రమే ప్రకృతి యొక్క నియమాలకి విరోధంగా ఉండి అవస్థలు తెచ్చుకుంటున్నాడు. ఇంకొక ధ్యానంలో రామ అనేటటువంటి శబ్దాన్ని ఎలా చూసుకున్నాము, ఇలా చూసుకుంటుంది. దీని మళ్ళా నిర్మంటే కాదు అని కూడా ఉంది. చెప్పడం అంటే మాట, చెప్పబడినటువంటి మాట. కళ్ళు మూసుకుని మీరు కూర్చుని చిన్న ప్రేయర్ ఏ ప్రేయర్ చేసుకున్నా, మీరు సివి ప్రేయర్ చేసుకున్నా అనిరుక్తము వాస్తు పెట్టుకోండి. ఆ దిశకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించేయండి. ఇంకొక ఆ శక్తి ఎప్పుడు మీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది కనుక అనన్యాశ్చింత ఎంతో నా ఏ జనా పర్యపాసతే దేశాం నిత్యాభియుక్వాన యోగక్షేమంగా కరణాన్ని కనుక మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆ శబ్దాన్నే పట్టుకుంటూ ఉంటే మీరు ఆ శబ్దం వేసి వెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. యోగక్షేమంగా అన్నాడు మాస్టారు. మీరనుకున్నట్టు తీసుకెళ్ళడు, మీరనుకున్న సుఖాలు ఇవ్వడు. నేను ఇది మొదలెట్టాను కదా, నాకు కష్టాలు వచ్చాయి. మీ దృష్టిలో కష్టాలు అది, సాధన దృష్టిలో అది కష్టాలు కాదు. ఈఫీలింగ్లో మూసు పడుకునేటువంటి పిల్లలు, మెడికల్ ఎంట్రన్స్ వచ్చేసరికి అలా గుంటూరు లాంటి అందమైనటువంటి కళ్యాణ ప్రదేశానికి వచ్చేస్తారు. ఎక్కడ ఇరుక్కుంటారు కాదు, కానీ గదుల్లో కూర్చుంటారు. ఏదో నేను చెప్పేస్తూ ఉంటా, ఏదో వాళ్ళు వినస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడుతున్నారా, సుఖపడుతున్నారా, మీరు వాళ్ళని అడగాలి. మీ దృష్టిలో మీరు సుఖం అంటే ఏమనుకుంటున్నారో ఆ మెజరింగ్ రాడ్డుతో పెట్టి చూస్తే చదువుకునే పిల్లలు, కష్టపడి సైంటిస్టులు, దేశానికి అభ్యుదయం కోసం పాటుపడేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు, మీరందరూ తరగబడ్డలు. సుఖం అంటే ఏంటి అంటే మీరు మొత్తం మీదే పడుతూ ఉండాలి. ఎవరో మీ నోట్లో పిండి పెట్టాలి. మన వాడు తినకూడదు, పిండి పెడుతున్న వాడికి మన మనం పిండి పెట్టకూడదు. వాడు తినకుండా వాడు తినేస్తే మన మనకి తృప్తి ఉండదు. తర్వాత ఏం చేయాలి, టీవీ గురించో క్రికెట్ గేమ్ గురించో మాత్రమే మనం చర్చించుకోవాలి. పనికొచ్చే మాత్రం మనం మాట్లాడుకోకూడదు. ఇది మన సుఖం యొక్క పరాభాష, ప్రమాదభరితమైనటువంటి, ఆలస్యభరితమైనటువంటి, మోహము నిద్రతో కూడినటువంటి జీవితాలే మీ లక్ష్యాలుగా ఉన్నాయని చూసుకోండి. కానీ మీ కోరికలు మీరు కష్టపడుతున్నావు అంటున్నారే, మీరు కష్టాలు దేనికి వస్తున్నాయి? మీరు ఏది సుఖం అనుకుంటున్నారో ఆ సుఖం మోహం వల్ల వస్తుందా, నిద్ర వల్ల వస్తుందా, ఆలస్యం వల్ల వస్తుందా, ప్రమాదాల వల్ల వస్తున్నాయా, దేని వల్ల వస్తున్నాయని. ప్రమాదం అంటే తెలిసి కూడా తప్పు చేయటం. సంస్కృత భాషలో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అని కాదు, ప్రమాదం అంటే తెలిసి కూడా తప్పు చేయటం కంటే పెద్ద ప్రమాదం ఉంది. ప్రమాదం అంతకంటే గ్రేటర్ డేంజర్ ఏమైనా ఉందా? ఇంకా మీ బాధలన్నిటికీ కూడా నిరుక్తం జవాబు చెప్తుంది, అనాహత నాదము జవాబు చెప్తుంది. మీ లోపల నుంచి వస్తున్నటువంటి ఆ నాదాన్ని మీరు ఇందుకు వినలేకపోతున్నారు అంటే మీ సూక్ష్మ కారణ శరీరాలు బ్రహ్మాండమైనటువంటి క్యాన్సర్తో పీడితమై ఉన్నాయి. క్యాన్సర్ అంటే అర్థం ఏంటంటే పనికిరానటువంటి సెల్స్ యొక్క గ్రోత్ ట్యూమర్ గా ఫామ్ అవుతుంది. ఏ ఆలోచనలు మనకి పనికిరావు, ఏ కోరికలు మనం నిలుపుకో అక్కర్లేదో మనసులో, దేని గురించి మనం ఆలోచించక్కర్లేదు, వాటిని ఆలోచిస్తూ కూర్చుంటాం. ఏమని ఆలోచిస్తాం, నా కొడుకు 90 మార్కులు వస్తాయా రాదా, పడవలసిందే వాడు, రాయవలసిందే వాడు, వాడు హాయిగా ఆడుకుంటున్నాడు, గందరగోళం ఆడు పడుతున్నాడు, పడు క్యాన్సర్ చేస్తాడు. ఇంతవరకు ఇంతమంది తల్లిదండ్రులు మా పిల్లలందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు, అవుతున్నారా? అవ్వవలసిన వాడు అవుతాడు, అవ్వని వాడు మీరు ఏ అవసరంగా వాడు. అది తెలిసి కూడా మా వాడు ఇలా ఎదిగిపోవాలి, అలా ఎదిగిపోవాలి, వాడి కర్మ ఎలా ఉంటే అలా ఎదిగిపోవడం ఎందుకు వదిలే లేకపోతున్నాను. మీరు మీ భవిష్యత్తునే మీరు నిర్వహించుకోలేకపోతున్నారు, మీ భవిష్యత్తునే మీరు ఏమీ చేయటం లేదు. మనకు తెలుసు కదా, ఎవరైనా సాధన చేసుకుందాం అనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి కదా. చెప్పుకోకపోయినా అందరికీ తెలుసు, భారతీయులకు వేరుగా ఉంది చెప్పక్కర్లే. మనకంటే ఎక్కువ సాధన విధానాలు తెలిసిన వాళ్ళు మనకు సమగ్రంగా కనిపిస్తారు. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నావు, అనాహత నాదాన్ని ఇటు వెళ్ళాలో అటు మాత్రం వెళ్లకుండా లేనిపోయిన ఆలోచనలన్నీ మన శరీరంలో నిలుపుకున్నాం కనుక అనాహత నాదం నిరంతరం మీ శరీరంలో ప్రవేశిస్తుంటే ఆ రామచెట్టును ఈ కాన్సెప్ట్ కొట్టి కుట్టిపోయేంతవరకు వరకు మీరు కరెక్ట్ మార్గంలో వెళ్ళలేరు. కనుక ఈ 9 రోజులు మీకన్నీ ఆ విశేషమైనటువంటి ధ్యాన ప్రక్రియ. ఇంకా ధ్యాన ప్రక్రియ మీరు రామ అని శబ్దం ఇచ్చాడు చూడండి. ప్రకృతిలో ఆ రామశబ్దము నిరంతరము స్పందిస్తోంది. ఆ నిరంతరము స్పందిస్తున్నటువంటి ఆ రామశబ్దము వల్ల ఈ సంపూర్ణ సృష్టి నిర్మాణ కార్యక్రమం జరిగినప్పుడు ఇంతటి మీ జోడి సమస్యలు ఎంతసేపట్లో తీరుస్తుందని, ఎప్పుడు తీరుతుందంటే ఆ రామశబ్ద ప్రవాహంలో మీ సమస్యలు పడిపోయేయగలయని పుట్టిస్తున్నారు ఆ సమస్యలు. అది పట్టిన ఒక నేను రామాయణ చేశాను కనుక నాకు కష్టాలు వచ్చాయంటే చాలా ఆనందం ఇస్తున్నారు. నేను రామంలో కీర్తించబోతున్నాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ముఖ్యంగా రామనవరాత్రిలో రాముడు గుర్తించుకోవడం జరిగింది. ఎందుకంటే రాముడు ఎప్పుడు కష్టాలు పడ్డట, మీ పిల్లల్ని ఎల్కేజీ క్లాస్ నుంచి మీరు కొనుక్కున్న కష్టాన్ని మీరు గమనించడం అది కరెక్ట్. అది పడవరు కాయలు పెడతారు, ఏడు ఇస్తే కట్టిస్తారు, మీ పాలన మీరు చూస్తారు అది కరెక్ట్. కానీ రాముడు మాత్రం మిమ్మల్ని కట్టకూడదు, విభజించాలి, మిమ్మల్ని ఏడిపించకూడదు. సో రాముడు ఏడిపించడం వేరే విషయం, కానీ మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పు ఎక్కడొస్తుందో అర్థమైనా ఎల్కేజీ పిల్లలకు పంపించడానికి ఏడిపించి మీరు పంపిస్తున్నారు. బుద్ధిలోక వాళ్ళలో అసలు ఆ పరువులు మహిళలు ఆ పిల్లలు అని తెలిసి కూడా వాళ్ళు ఏదో చదువుకోవాలంటే చదువుకుని వాళ్ళు ఏదో ఉద్ధరించాలంటే అంటే ఏం చేస్తున్నారు మీరు వాళ్ళని ఆనందంగా పంపిస్తున్నారో సుఖంగా పంపిస్తున్నారో వాళ్ళ మనస్సులో ఏం పెట్టుకుంటున్నారో. ఈ వృద్ధాశ్రమాలన్నిటికీ కారణం ఏంటంటే ఎల్కేజీలో మీరు వాళ్ళని కొట్టి పంపించడం. ఇప్పుడు వాళ్ళు కొట్టి పంపించేస్తున్నారు. ఇంకొంచెం నేను చాలా సీరియస్ గానే చెప్పాను, అది శిక్ష ఎందుకు వస్తుందో చాలా మంది తెలియదు. ఇది ఎందుకు ఒకరి మీద గౌరవం పోతుందంటే మీరు వాళ్ళని కొట్టి తిట్టి పంపిస్తే చిన్నప్పుడు దానికి రియాక్షన్ రావద్దు మీకు. వాళ్ళు ఏం జరుగుతుందో మీకు ఎంతసేపు మీరు వాళ్ళ బాధ్యతను మీరు పెంచగలరు? మరి ఏ విధాలు మీరు అనాథ శబ్దాలు వినండి, నిరుత్తం వినండి, దాంట్లో మీ సమస్యల్ని సరిపోనివ్వండి. అది నిజమైనటువంటి ధ్యానం. ఒక 15 నిమిషాలు చేసుకున్నా, 60 గంటలు చేసుకున్నా మీరు దానిలో లీనం అయిపోండి. మరి వేలకు 1000 సంవత్సరాల తర్వాత ఆ ఋషులను తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ఆ భగవంతుడు కనిపించాడు అంటే అర్థం ఏంటి అంటే ఆ దృష్టికోణము కడిగి వేయటం వల్ల ఈ రంగురంగు గ్లాసులు మన శరీరంలో కోరికలు అనేటటువంటి గ్లాసులు, ఆలోచనలు అనేటటువంటి గ్లాసులు ఉన్నాయి కనుక వాళ్ళు కనిపించడం ఎదురకుండా ఉన్నా చాలా దగ్గరగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా. కానీ మనకి ఎందుకు కనిపించడం లేదు అంటే ఈ దోషాలు ఉన్నాయి కనుక ఈ దోషాలను పోగొట్టుకోవడానికి కొత్తం ఒకటే మార్గం గ్రహణ అంధకారంలో గురువు లేనప్పుడు. గురువు అంటే ఎవడు చికెట్టు పోగొట్టేవాడనే కదా, మనకి గురువు ఎవడు లేడు. గురువులు అనుకునే చెప్పిన వాళ్ళలో అసలు గురువులు ఉన్నారో లేదో చాలా పెద్ద గురువు, ఎందుకంటే వాళ్లే కొత్త అంధకారంలో జీవిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి కోపాలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఈర్ష్యలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాలు కానీ ఒక సంస్థ ఒక సంస్థ కరవలేదు. గురువులు అందరూ మళ్ళా ఈ చూపులు అయితే ఈ చూపులు అయితే చెబరాడుకున్నాయనుకోండి, నా కాంతి ఇది, మీ కాంతి ఇక్కడికి రాకూడదు, నేను ఒక చిన్న ఉంచుకోండి, ఎవరికి ఆ చూపులైతే పనిచేస్తాయి. కానీ ఎన్ని చూపులైతే వెలిగించుకున్నా కాంతి ఎక్కువ అవుతుంది తప్ప కాంతి తగ్గదు. కానీ గురువుని పెంచుకుంటే అసలు జ్ఞానం పోతుంది. ఇక మూర్ఖత్వం చూస్తాను, ఇది రెండో గురువులో కూడా ఉంది, రెండు చూపులు అయితే రెండో లైట్ ఇంట్లో వేసుకోకండి. ఇంకా గురువు అంటే అర్థం ఏంటి? చూపెట్టు పోగొట్టేవాడు, చూపెట్టు పోగొట్టేవాడు రెండు ఇంట్లో ఉంటుంది, ఒంటరి ఎక్కువ వస్తుందని సింపుల్ కామన్ సెన్స్ పోయి ఒక గురువుకి ఒక గురువుకి పడక అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా ప్రపంచంలో వెళ్తుండేది. చాలా ప్రయత్నించాను నేను ఈ సంస్థలన్నింటినీ కలిపేద్దాం. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కావాలి ధ్యానం చేయడానికి, బిల్డింగ్ ఎందుకు? అరవింద ఆశ్రమం ఉంది కదా, హాల్ ఉంది కదా, అక్కడ పోయి కూర్చొని మనం చేసుకోవచ్చు కదా. అరవిందో తత్వంత గురువు లేడు జాగ్రత్త, అరవిందోయే నీ గురువు అయితే కూర్చో. రామకృష్ణ పరమస్ మహానుభావుడు అవతార వరిష్టాయ వివేకానంద స్వామి నోటి నుంచి ఆశ్రమంగా ఆ శ్లోకం వచ్చేట రామకృష్ణ పరమస్ పెట్టుకుంటుంది. ఎవడో ఆయన వివేకానంద చెప్పాడు, నువ్వు చెప్పటం నీకు మళ్ళా డౌటే, ఎవరు చెప్పాడో చూడాలి. నేను చెప్పాను కదా, మా స్నేహితుడు అతను ఉండేవాడు కాలేజీలో, కొన్ని ఇష్టపడు ఒకసారి కాలేజీలో జాయిన్ అయ్యాడు. తను చూసి నాకు సత్య అంటే చాలా ఇష్టం, ఎప్పుడు వెతిరిస్తూ ఉంటాడు. కానీ నేనేం మాట్లాడాను, వాదించడానికి ఏముంది అక్కడ ఎవరన్నా పదాలు వాడి. రెండేళ్ళు అయిన తర్వాత పొద్దున్నే ఒకసారి పరిగణలో నేను ఎక్కడి నుంచి కూర్చో సంతకం పెడుతుంటే నీకోసం వెయిట్ చేస్తున్నాను రామకృష్ణరావు చెప్తాయంత గొప్పవాళ్ళు నాలుగు రాదేరా చెప్తాను. ఇంకా ఆయన గురించి అన్నాను, దాన్నే చెప్పాడు తెలిసినా హైకోర్టు జడ్జి కూడా ఆయన శిష్యుడే. ఇంతకీ ఎవరు గొప్పవాడో నాకు అర్థం కాలేదు, సత్యాయి బాబు గొప్పవాడా హైకోర్టు జడ్జి గొప్పవాడు? హైకోర్టు జడ్జి గొప్పవాడు కనుక వీడి దృష్టిలో వాడు సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళాడు కనుక సత్యసాయిబాబా గొప్పవాడు. కానీ సత్యసాయిబాబా ఆయన వెళ్ళక ముందు కూడా గొప్పవాడేగా? అంటే మీరు ఒక గురువుని కొలిచేటటువంటి మెజరింగ్ రాడ్ కొలబద్ద దేన్ని ఉపయోగించుకుంటున్నారు? ఇద్దరుల యొక్క మీరు వినండి. అది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ లోపల ఉన్నటువంటి అనాహత నాదాన్ని మీరు కళ్ళు మూసుకుని వింటానికి ట్రై చేస్తే ఈ రకరకాల భావ పరంపరలు ఎప్పుడప్పుడు ఒక్కసారి ఒకసారి వస్తూ ఉంటుంది ఆ భావ పరంపరలు. కానీ అవి ఎప్పుడైతే మొదలెడతావో, ఎప్పుడైతే నువ్వు గురువు దగ్గరికి వెళ్తావో ఆపరేషన్ మొదలెడతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఇంజక్షన్ వద్దు, ఏదో ఉండేటువంటి మంది ఏమి అంటే వింటాడు ఆవిడ వెళ్ళకు వాళ్ళ దగ్గరికి. కానీ ఏం చేసుకుంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముప్పై వేలు నలభై వేలు సమర్పించుకుని మరీ పొడిపించుకుని వస్తాం మనం. కానీ గురువు మాత్రం ఏమీ చేసుకోండి, నన్ను అలా ఒక స్కూల్లో పెట్టి అలా అలా స్కూల్లో పెట్టి స్కూల్లో ఒకసారి చూడ కూడా ఉంటే ఒకసారి ఎక్కడ ఒకసారి దండ ఇచ్చాను నాకు పదే ఆనందం వచ్చింది. దండని ఎందుకు వేసుకోరు గురువులు అప్పుడు చూడరు నా ముంద ఖచ్చితంగా నన్ను ఎదిగించుకోలేక నిరత్వం తర్వాత నన్ను బాగా నడక సైక్లిక్ ప్రాసెస్. మనం హిందువులం కాదు, మనం హిందూ ధర్మం పాటించటం లేదు, అక్కడ హిందూ ధర్మం అనేది లేదు. ఇది మన ముందు అవగాహన చేసుకోవాలి. మన దగ్గర ఏముంది అంటే సనాతన ధర్మం ఉంది. కానీ ఎలాంటి సనాతన ధర్మం ఉంది? నిశ్చయనూతనమైనటువంటి శాశ్వతమైనటువంటి, ఇంకా దాంట్లో మీరు మార్పు నేను తీసుకురాలేదు, అది అంతే. అది అలాంటి ధర్మాన్ని మనం పాటించాలి అనే కోరికతో ఇక్కడ ఏకపోతాయో. ఇంకొక అలాంటి ధర్మాన్ని పాటించటంలో ప్రకృతిలో మూడు రకాలైనటువంటి ఛందస్సులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. గాయత్రి ఛందస్సు, ప్రగతి ఛందస్సు, జగతి ఛందస్సు. అది ఏడు ఛందస్సులు ఉన్నాయి, అందులో ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి. గాయత్రి ఛందస్సు సూర్య దగ్గర నుంచి వచ్చేటువంటి కోణాలలో ఉన్నటువంటి సైక్లిక్ ప్రోసెస్ని మీరు పట్టుకుంటారు. గాయత్రి ఉపాసన చేస్తున్న మాస్టారు ఈ 75 ఏళ్ల బట్టి మా వంశంలో తరతరాలుగా గాయత్రి ఉపాసన చేస్తున్నారు మాస్టారు. కానీ సూర్యకిరణాలలో ఉన్నటువంటి తేడాను కానీ సూర్యకిరణాలను మీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే గాయత్రి మంత్రం ఏం చేయలేదు మీకు అవసరం చేస్తుంది. అంతే ఇంతమంది గాయత్రి ఉపాసన ఉన్న ఒక శ్రీరామ శర్మ ఆచార్య వస్తాడు, ఒక దయానంద సరస్వతి వస్తాడు, మిగతా వాళ్ళందరూ ఏమవుతుంది? భారతదేశంలో సైన్స్ గ్యారంటీ గత 50 సంవత్సరాల నుంచి యూనివర్సిటీల ద్వారా మనం స్వతంత్ర భారతదేశంలో చెప్పబడుతున్నాం. ఇంకొన్ని పెట్టాం సైన్స్ లో మనం నిజం కనబడిన మన పేరు ఎక్కడ ఏ నోబెల్ ప్రైజ్ మేము రాదు. ఎందుకు రాదు అంటే సందస్సు తెలియదు, నడక తెలియదు, గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఆ సైక్లిక్ ప్రాసెస్ చక్రీయ క్రమాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. దాన్ని ఉపయోగించుకోవటానికి మీరు ఎక్కడికి పారిపోకండే ఆ పేరులో ఉంది గాయత్రి, గృహతి, జగతి, ఛందస్సులు. ఈ ఛందస్సులన్నీ కూడా 4 పాదాలు కలిగి ఉంటాయి. గాయత్రి మంత్రం కూడా మీరు కనుక అసలైన గాయత్రి మంత్రంలోకి ప్రవేశిస్తే 3/8 24 కాదు పాదాలు, 4/6 24 పాదాలు ఉంటాయి. అక్కడ ఇంత మారితే లేదు, ఉన్నది 24 అక్షరాలు. అక్కడ మీరు కామ ఎక్కడ పెడతారు? హ్యాంగ్ ఏంటది ఒక కామ మారుస్తాం
రాముని కోక
రాముని అంటే గాయత్రి ఛందస్సు కూడా మనం ఏం చేయటం అందులో ఉన్నది 24 అక్షరాలే. కానీ ఆ 3 పాదాలే కనుక మనం తీసుకుంటే 3/8 24 అవుతాయి. 4 పాదాలు కనుక మనం తీసుకుంటే 4/6 24 అవుతాయి. ఆ ఛందస్సు ఎలాగ మారుతుందో 3/8 24 నుంచి 4/6 24గా ఎలా మారుతుందో తెలుసుకోవటమే గాయత్రి విద్య యొక్క మొదటి స్టెప్. కానీ దాని గురించి కూడా మనం ఎప్పుడు మాట్లాడుకోము. కానీ దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇంత ఎంత అనాహత నాద నుంచి రావచ్చుందే తప్ప మన ప్రతిజ్ఞతో మన ప్రతిభతో రాదు. కల్పము, కల్పము అనే కథను సృష్టిలో ఎప్పుడొస్తుంది? కల్పాలు కలుప మొత్తం కల్పాంతం అయిపోయిన తర్వాత. కానీ ఆ కల్పంలో మనం ఏం సాధించి తెలుసుకున్నామో మనకి తెలియదు, లక్ష్యం తెలియదు. ఇప్పుడు మనం కరెక్ట్ గా మధ్యంలో ఉన్నాము. సృష్టి నిర్మాణ కార్యక్రమము 7 సైకిల్స్ లో జరుగుతుంది అనుకుంటే 3.5 ఉన్నాం మనం కరెక్ట్ గా. 3.5 దాటి కొన్ని కొన్ని సంవత్సరాలు అయింది. ఇంకా మిగతా 3.5లో 3+0.25 ఎంతో జరగవలసి ఉన్నది. అంచేత దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందో అనేది సైన్స్ లో కూడా మ్యాథమెటిక్స్ లో కూడా ఏం చేస్తా ఉంటే, మనం 3.5 మార్కులు వస్తే దాన్ని రౌండ్ చేయడానికి ఎంత వేస్తాం? మనం 4 వేసిస్తాం కదా. అంచేత 3.5 వచ్చింది అంటే అర్థం ఏంటి? మీరు కల్పించుకోగలరు, తెలుసుకోగలరు ఫ్యూచర్ ఏం కాబోతోంది, ఇది ఎక్కడికి వెళ్తుందో, ఈ రౌండ్ చివరికి ఎక్కడ చేరుకుంటుందో మనం తెలుసుకోగలం. కనుక తెలుసుకునే దాన్ని స్పర్శించగలిగితే, దృశించగలిగితే అంటే ఏంటి? ఆ భావాన్ని, ఆ భగవంతుడి యొక్క స్పర్శ, హస్త మస్తక స్పర్శ అని చెప్తా ఉంటారు తెలుగు సాధనలో. ఈ చెయ్యి ఆ పని మీద పెడితే ఏమవదు, ఈ చెయ్యి ఆ పని మీద పెట్టడంలో జరిగేటువంటి మార్పులు ఈ కల్పము నుంచి సహస్రారం వరకు, అంటే మనిషి యొక్క సహస్రారంలో, శిష్యుడి యొక్క సహస్రారంలో, గురువు యొక్క స్పర్శ ఈ మొత్తం జ్ఞానాన్ని అందించేస్తుంది ఒక సెకండ్ లో. ఆ తర్వాత ఇంకా వాడు అవస్థ పడతాడు దాన్ని తీసుకోవటానికి. ఇప్పుడు పుస్తకం కొనుక్కో అంత లా టెక్స్ట్ బుక్, పుస్తకం కొనుక్కొని ఇంట్లో పెట్టిన మరు క్షణము ఆ సబ్జెక్ట్ అంతా మీ దగ్గరే ఉంది, మీరు దాన్ని సృష్టించగలరు. ఇంతగా బుక్లో ఉంది నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ మీరు ఇవ్వాలంటే టైం పడుతుంది. కళ్ళు ఉపయోగించుకోవాలి, వ్యాకరణ ఉపయోగించుకోవాలి, శిక్షణ ఉపయోగించుకోవాలి, అర్థమవుతుంది కదా. అంచేత లాస్ట్ స్టేజ్ కల్పన సైక్లిక్ ప్రాసెస్ లో ఈ విశాలమైనటువంటి సృష్టి యొక్క ఆవిర్భావ క్షణము నుంచి ఈ సృష్టి ఏ విధమైనటువంటి మహావృక్షంగా మారుతుందో, ఎలాంటి ఫలితాలను ఇది ఇవ్వబోతుందో, అలాంటి ఫలితాల నుంచి తర్వాత రాబోయేటువంటి నూతన సృష్టి క్రమానికి జ్ఞానశబ్దంలో ఎక్స్పైర్ అయినటువంటి నిరుక్తి బాగా చేసుకోగలిగినటువంటి హనుమంతుడి భవిష్యత్తు విధాత ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడో ఈ బీజాన్ని తీసుకున్నాడు. ఇదంతా మీరు ఆలోచించుకోగలిగితే అప్పుడు మీరు యోగాన్ని తెలిసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప ఇదంతా ఏమీ తెలియకుండా నేను చాలా స్వరయుక్తంగా వేదాలు చదువుతాను మాట్లాడు అంటే చదవండి, చదివి మీరు ఏం చేయగలుగుతున్నారు, ఏం సాధించగలుగుతున్నారు. కానీ ఈ విధంగా కనుక వేదాన్ని, ఈ వేదం ఎక్కడుంది? మళ్ళా ఆకాశం, ఆ ఆకాశం మళ్ళా ఎక్కడుంది? మీ నోటిలో ఉంది, మీ వాక్కు, మీ దిశ. నోరుని కనుక మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నోటి యొక్క అనేక అందాలు, ఆయుర్వేదం చెప్పడం ఉంటాయి, కాలు పెట్టడండి, లంగ పెట్టడండి, ఈ నాలిక, ఈ పెదవుల మీద మన మొత్తం శరీరాన్ని ఆయుర్వేదజ్ఞలో సూపరింపోజ్ చేస్తారు. అంచేత మీరు పెదవులు చూసిస్తేనే అని చెప్పేయగలండి ఆయుర్వేదం తెలుస్తున్నారు, మీకు ఏదో ఉందో, ఏ అందం బాగా పనిచేస్తుందో, ఏది బాగా పనిచేస్తుందో చూసి చెప్పగలగడం. ఆ టెక్నిక్ మళ్లీ మనము డెవలప్ చేసుకోగలిగితే, డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బీజాలు మన దగ్గర ఉన్నాయి. కానీ ఇవంతా తెలుసుకోవాలి అంటే, హలో నమస్తే, నా చెప్పండి, ఎలా ఉంది? నోటి ద్వారా లోపలికి ప్రవేశించి, ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ కరెక్ట్ అయిన బీజాలు మీరు పడితే ఇక్కడ మీరు చేయవలసింది ఏముండదు, ఆ బీజాలను చూసుకుంటే ప్రపంచంలో కురుక్షేత్రం చూసుకునేటువంటి క్షేత్రం ఎంత మీరు ఏం మాట్లాడో అదే చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోకపోతే ఇతరుల వల్ల నాకేదో బాధలు వస్తున్నాయి, ఇతరుల వల్ల మనము మనం ఇక్కడ ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయో శరీరం లోపల ఈ గుహలో అన్ని తెలుసుకోవటానికి ఋషులు గుహలోకి ప్రవేశించేవారు. నేను గుహలోకి ప్రవేశించి ఇదంతా నేర్చుకున్నాను. ఈ గుహలోకి ప్రవేశిస్తాను భౌతిక జగత్తులో ఏ గుహలోకి ప్రవేశించినా ఏమీ అవరు. కానీ ఇది తెలుసుకుని ఇక్కడ ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటే ఇలాగే ఎవరో భవానీ గారు నాకు తోట టెలిఫోన్ చేస్తాడు, వింటున్నామా అంటే టెలిఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతామో, ఆవిడ వింటే పర్వాలేదు అంతే ఓకే అంటే డిస్టర్బ్ చేస్తున్నావేమో అన్న ప్రమాదాలు రావు కనుక గోలో పెడుకుంటారు డిస్టర్బ్ కాకుండా ఉండటానికి. కానీ నువ్వు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నువ్వు ఆడినటువంటి ప్రతి మాట దాని ఫలితాన్ని ఇవ్వటానికి మూలాధారం నుంచి బయటకు వస్తుంది, డైరెక్ట్ గా నోటి నుంచి బయటకు రాదు వాస్తు. మూలాధారంలోకి ముందుకుండే తిరుగుతున్నది, మూలాధారం నుంచి పైకి వస్తున్నప్పుడు మన చక్రాల్లో ఉన్న కంపు పుళ్ళు అంతా తీసుకున్నది బయటకు వస్తుంది. దానివల్ల ఆ వాక్కు తన యొక్క శక్తిని కోల్పోతుంది. ఇదివరకు ఋషులు వాక్కు ఆడేవారు, కలియుగం ప్రారంభం కాక ముందు వరకు కూడా ఏదైనా పిల్లవాడు నది ఒడ్డున ఆడుకుంటున్నాడు, వాడి తండ్రి మెడలో చనిపోయినటువంటి పామును ఒక రాజు వేసాడు. చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఎంత చూసేవాడు, అంతకంటే వాడు ఎంత పెద్ద ఏం లేదు. కానీ వాడు ఏమన్నాడు, ఎవడవుతే నా తండ్రి మెడలో పామును వేశాడో వారం రోజుల లోపల వాడు పాము కాటు వల్ల మరణిస్తాడు అన్నాడు. వాడు వాక్కు మూలాధార చక్రం నుంచి బయటికి ఏ విధమైనటువంటి మధ్యన అగ్ని లేవు, మూలాధారం దగ్గరలో ఉండేటువంటి వాసన అడ్డు రావటం లేదు, స్వాధిష్టాన చక్రంలో ఉండేటటువంటి రుచులు అడ్డు రావటం లేదు, మణిపూర చక్రంలో ఉండేటటువంటి విజన్స్ అడ్డు రావటం లేదు, అనాహత చక్రంలో ఉండేటటువంటి స్పర్శ అడ్డు రావటం లేదు, విశుద్ధ చక్రంలో ఉండేటటువంటి ఇదివరకటి మీ వాక్కులు క్లాగ్ అయిపోయి ఉన్నాయి అక్కడ వాడాలా అంటాడా ముందు అనేటటువంటి ఆ వాక్కులు ఏవైతే ప్లాక్ అయిపోయి ఉన్నాయో అవి అడ్డుకోవాల్సిన మీద అవి బయటకు వచ్చేసారు కల్లా. సమీప మహర్షి దాన్ని అడ్డుకోలేకపోయాడు. ఇట్ విల్ స్టాప్ దట్ రిజల్ట్. మరి మన వాక్కులో దానికి కారణం చెప్తున్నా కదా, ఈ షట్చక్రాలు ఈ షడంగాలు వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ వాక్కు మూలాధారం నుంచి పైకి ఎలా వెళ్తుందో కనుక మనం గమనించుకుంటే, మరి గమనించుకోవాలంటే ఆయుర్వేదంలో నిన్న మనం చెప్పుకున్నాం కదా, సూక్ష్మ జగత్తులో కారణ జగత్తులో ఉన్నటువంటి ఆ క్యాన్సర్స్ అవరోధాలని మనం తొలగించుకోకపోతే ఎంత అద్భుతమైనటువంటి మంత్రమైనా బూడిదలో చేసినటువంటి పన్నీరు అవుతుంది. ఇదే గాయత్రి ఇదే రామమంత్రము ఋషులకి మార్గదర్శనం చేయగలిగింది. ఇదే గాయత్రి ఇదే రామమంత్రము మనకు ఉద్యోగపత్రం లేదు అంటానికి కారణం ఏమిటి అంటే మన శరీరంలో దానికి కావలసినటువంటి అనువైనటువంటి వాతావరణం కలగజీయలేకపోయినది. పూర్తిగా ఎవరైనా చెప్పిన దాంట్లో పాయింట్స్ మీరు గుర్తుంచుకోవడానికి ఏం చేస్తుందో, ఆకాశము మన నోటిలోనే ఉంది, మరి నోటిలో ఉందంటే ఆకాశం నుంచే శబ్ద బ్రహ్మం బయటకు వస్తుంది. ఈ శబ్దము బయటకు రావడానికి వేదాలను అధ్యయనం చేసుకోవడానికి ఆరు అంగాలుగా ఆరు చక్రాలను మనము తెలుసుకున్నాం. ఈనాడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రామ అన్నప్పుడు ఆ రామ శబ్దం మీలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ మూలాధారం నుంచి సంవత్సరాల వరకు వచ్చేటటువంటి మార్పును గమనించుకోవడానికి ప్రయత్నం. మీరేం చేయకుండా జరుగుతుందో లేదో ఊహించకండి, మీరు ఊహిస్తే ఏం జరుగుతుందో దాన్ని గమనించండి. ఇలాగ నిరంతరం గమనంలో ఉండగలిగితే అనన్యా చింతయంతో మా నియోజనా తల్లి బాగుతుంది యోగక్షేమం మహామ్యం. ఖచ్చితంగా మీకు క్షేమమే జరుగుతుంది. క్షేమమే అంటే ఇప్పటి వరకు మీరు పొందినటువంటి లాభాలు మీ దగ్గరే ఉంటాయి. యోగము అంటే రాబోయేటటువంటి మంచి కూడా మీకు అందజేసేటటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నాడు, వాడే తీసుకుంటూ ఉంటే వాడిని బయట వాళ్ళ మనల్ని మనం పట్టుకోక్కర్లేదు. కానీ వాడిని పట్టుకున్నాం కనుక మన పంట కూడా వాడే దున్నేయాలి, విత్తనాలు కూడా వాడే తీసుకొచ్చి నాటేయాలి, ఎరువులు కూడా వాడే వేసేయాలి, వంట కూడా కోసి తీసుకొచ్చి వాడే పెట్టాలి, వంట కూడా వాడే చేయాలి, సింటమ్ మాత్రం వాడే తినకూడదు. ప్రసాదం అవుతున్నది నేను తినాలి అంటే మరి అది భయంకరమైన కార్యక్రమం. అలాంటి మానసిక స్థితిలో ఏ భగవంతుడు మాత్రం దొరుకుతాడు మనకి? విద్యత స్నేహపక్షం నేర్చుకుని నిరంతరమైనటువంటి సాధనల ద్వారా, ఏ సాధనలు నేను చెప్పే సాధనలు కాదు, జీవితం అనేటటువంటి సాధనల ద్వారా, జీవితం మీకు ఇచ్చేటటువంటి బాధ్యతలు అనేటటువంటి సాధనలను ఎంత బాగా మీరు ఎదుర్కొంటారో, విశ్రాంతి లేకుండా అంత త్వరగా వేద విజ్ఞానం మీకు అందుతుంది. ఫస్ట్ ఇప్పుడు పెట్టి కదా